ശിവ സമാരംഭം ശങ്കരാചാര്യ മധ്യമാം അസ്മദാചാര്യ പര്യന്താം വന്ദേ ഗുരു പരമ്പരാം. ഓം.
പദകൊണ്ടവ അധ്യായം 37 ശ്ലോകം.
തസ്മാച്ചേനേരന്മഹാത്മരീയസേ ബ്രഹ്മണോപ്യാദികർത്രേ. അനന്തദേവേശ ജഗന്നിവാസ സ്വമക്ഷരം സദസത്തത്പരം യത്
അർജുനുടു തന യൊക്ക ഭക്തി പാരവശ്യാന്നി ഈ ശ്ലോകാലോ വർണ്ണിക്കുന്നു. ആശ്ചര്യം ഭയം കലസി ഭക്തിയാ മാറട്ടം. എപ്പോഴത്തെ വിശ്വരൂപ ദർശനാന്ന് പൊന്നാടോ ആ ആനന്ദാന്ന് ആ പരമാത്മക്ക് നിവേദിസ്തുന്നാട്. ഈ വിധംഗാ ഇട്ടുവണ്ടി ഗൊപ്പതൈനട്ടുവണ്ടി വിശിഷ്ടമൈനട്ടുവണ്ടി ഉന്നതമൈനട്ടുവണ്ടി മഹോന്നതമൈനട്ടുവണ്ടി വിശ്വരൂപാന്നി ചൂസി കൊന്തമന്ദി എന്തുക്കു പാരിപോത്തുന്നാരു. നീ യൊക്ക വിശ്വരാ രൂപാന്ന് ചൂടലേക്ക നീ യൊക്ക ഗൊപ്പതനാന്ന് തെലുസുകോലേക കൊന്തമന്ദി എന്തുക്കു പാരിപോത്തുന്നാരു. വാള് എന്തുക്കു നമസ്കാരം ചെയ്യണം ലേദു നീക്കു. അന്തരു നമസ്കാരം ചെയ്യച്ചു കദാ. കംസുഡ് എന്തുക്കു, രാവണാസുരുడు ఎందుకు, కుంభకర్ణుడు ఎందుకు? రాముడు పుట్టిన చోటే రావణాసురుడు పుట్టాడు. అదే యుగంలో కృష్ణుడు ఉన్న చోటే ఇంట్లోనే మేనమామ కంసుడు పుడితే పుట్టారు. పుట్టిన వాళ్ళు వీళ్ళని యొక్క గొప్పతనాన్ని గ్రహించవచ్చు కదా. అవతార పురుషుడు అంతటి వాళ్ళే వాళ్ళు ఎందుకు గ్రహించలేకపోయినారు అనే సందేహం వస్తుంది మనకి. అంతటి గొప్పవాళ్ళు అయి ఉండి కూడా. అదేవిధంగా ఇక్కడ అర్జునుడి ప్రశ్న ఏమిటంటే, కస్మాత్ తేన నమేరన్ హే మహాత్మన్, ఓ మహాత్మా విశ్వరూప పరమాత్మా, కస్మాత్ తేన నమేరన్, వీళ్ళందరూ నీకు ఎందుకు నమస్కారం చేయడం లేదు, కారణం ఏమిటి, వాళ్ళెందుకు నిన్ను పూజించడం లేదు? నమస్కారం అంటే పూజతో సమానమే కదా. వాళ్ళందరూ నిన్ను ఎందుకు పూజించడం లేదు, ఎందుకు నీకు ఎందుకు నమస్కారం చేయడం లేదు, ఎటువంటి నీవు, నీకెందుకు నమస్కారం చేయాలంటే, గరీయసే బ్రహ్మణ ఆదికర్త్రే, నీకు నమస్కారం చేయడానికి నిన్ను పూజించడానికి ఒక అర్హత ఉంది నీకు. నువ్వు చాలా గొప్పవాడివి. ఎలా గొప్పవాడివి అంటే, బ్రహ్మణ ఆదికర్త్రే, బ్రహ్మ చతుర్ముఖ బ్రహ్మం, నాలుగు తలలు ఉన్నటువంటి బ్రహ్మము ఆది బ్రహ్మం, ఆయనే ఈ సృష్టి చేసింది. అటువంటి సృష్టికర్త అయిన బ్రహ్మకి నువ్వు ఆదికర్తవు. అటువంటి సృష్టికర్త అయినటువంటి బ్రహ్మముకే, బ్రహ్మదేవుడికే నువ్వు కర్తవి. అంటే ఏమిటి, నువ్వు సృష్టి చేశావు ఆ బ్రహ్మముని. మరి అటువంటప్పుడు నీకు ఎంత విలువ ఇవ్వాలి అందరూ. బ్రహ్మణ ఆదికర్త్రే గరీయసే, చాలా గొప్పవాడివి, పూజించడానికి అర్హుడైనటువంటి వాడివి. బ్రహ్మణ అపి, బ్రహ్మ కంటే కూడా అని అర్థం. అపి అంటే ఏమిటి, కూడా. బ్రహ్మ కంటే, బ్రహ్మదేవుని కంటే కూడా నువ్వు గొప్పవాడివి. అటువంటి నీకు, ఆదికర్తవైనటువంటి నిన్ను, అంతేకాదు మూడవ లైన్ లో త్వం అనంత దేవేశ అనంత దేవేశ ఓ అంటే అనంత అంటే అంతము లేనటువంటి అనంత అంతం అంటే చివర చివర మొదలు లేనటువంటి నా అంత అనంత అనంతమైనటువంటి వాడివి నీకు అంతం అనేటువంటిది లేదు అది గొప్పతనం ఎందుకు పూజించాలి మనం పరమాత్మని అంటే ప్రపంచంలో అన్నిటికీ అంతం ఉన్నది కానీ ఆ పరమాత్ముడికి అంతం లేదు అనంత అనే శబ్దం ఒకసారి చెప్తాను కదా సంగీతం పాడేటప్పుడు రాగం తానం పల్లవి అంటారు చూసారా విన్నారా ఎప్పుడన్నా పేరు రాగం తానం పల్లవి ముందు రాగం పాడతారు మోహన రాగం కళ్యాణి రాగం శంకరాభరణం పాడతారు తర్వాత తానం పాడతారు తానం అంటే ఏమిటి అనంతం ఆ పరమాత్ముణ్ణి స్తుతించడం అన్నమాట ఆనందంతో ఆలాపన చేస్తూ ఉంటారు ఆ ఆలాపనే కొంచెం వేగంగా పాడతారు ఒక రకమైనటువంటి పండితులు అనంత 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 అని ఓ అనంతమైనటువంటి పరమాత్మ అని పాడడంలో ఆ అనంతం అనంతం ఏమైంది తానం తానం తానమైంది ఇప్పుడు తానం 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 అనండి కంటిన్యూస్గా అనంతం అయిపోతుంది తానం 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 తానంత అంటే అనంత అది అనంత అనేటువంటిది వీళ్ళు పాడి 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 తానం అయిపోయింది అది రాగం అనంత పల్లవి అని చెప్పాలి యాక్చువల్గా కానీ రాగం తానం పల్లవి అది చిన్నప్పుడు ఏదో సంగీతం చదువుకున్నాం కాబట్టి ఆ థీరీలో తానం అని వచ్చినప్పుడు దాని గురించి డెఫినేషన్ ఉంటుంది మ్యూజిక్ లో అప్పుడు అర్థమైంది ఓహో తానం అంటే ఇదే అని చిన్న వయసులో నేర్చుకుంటాం ఏమర్థం అవుతుంది తర్వాత కొంచెం వయసు వచ్చిన తర్వాత అదంతా థీరీ అంతా చదివితే సంగీతంలో అనంత అని అది అనంత అంటే ఎందుకంటే సంగీతం అంటే మోక్ష మార్గం అది సంగీతం పాడుతున్నానా ఉంటే ఆ పరమాత్మకి దగ్గర అవుతున్నామని అర్థం దగ్గర అవడంటే పోతున్నామని కాదు అర్థం భయం పరమాత్ముడి దగ్గరికి పోతున్నామంటే జనానికి భయం పోతున్నామంటే అట్లా అని కాదు నెగిటివ్గా తీసుకోకూడదు పాజిటివ్గా తీసుకోవాలి అంటే పరమాత్ముడికి సమీపంగా మనం పరమాత్మలో లీనమైపోతున్నాం అన్నమాట అంటే దుఃఖానికి దూరం అవుతున్నాము అని అర్థం అలా చెప్తే ఇంట్రెస్ట్గా ఉంటుంది అందరికీ పరమాత్ముల్లోకి పోతున్నారంటే భయపడతారు కానీ దుఃఖానికి దూరం అవుతున్నాము అని అన్నారు అది అనంత అంటే దీనికి సంబంధం లేదనుకోండి ఎందుకు అది జ్ఞాపకం వచ్చిన సమయానికి చెప్తున్నాను దేవేశ అంటే దేవతలకు ఈశ్వరుడివి దేవానాం ఈశ ఇంద్ర చంద్ర వరుణ వాయు అగ్ని ఆపహ పృథివీ వీళ్ళందరూ ఉన్నారు కదా దేవతలు వీళ్ళందరినీ సృష్టించింది ఆ బ్రహ్మదేవుడు ఆ బ్రహ్మదేవుడిని సృష్టించింది నువ్వు కాబట్టి దేవతలందరికీ దేవుడివి నువ్వు అని దేవానాం దేవహ ఈ లోకల్ పీపుల్ అందరూ ఏం చేస్తారంటే చిన్న చిన్న భక్తులందరూ ఈ చిన్న గాడ్స్ ని జీ గాడ్స్ స్మాల్ జీ గాడ్స్ ని పూజిస్తుంటారు లోకల్ గాడ్స్ ని కొంచెం తెలివి గల వాళ్ళు పూర్వజన్మ సుకృతం వల్ల ఆ పరమాత్మని పూజిస్తారు అది చిన్న గాడ్స్ ని పూజిస్తూ పెద్ద గాడ్కు వెళ్ళాలి అది లెక్క దేవానాం ఈశ అందుకని చెప్పాను గుళ్ళో కూడా ఎక్కడ రెస్ట్ ఎక్కువగా ఉంటున్నాయి అంటే ఆ శనిగ్రహాలు ఉన్న చోట రెస్ట్గా ఉంటుంది నవగ్రహాలు ఉన్నాయి కదా ఆ నవగ్రహాలు ఉన్న చోట చాలా రెస్ట్ జనం తిరుగుతూనే ఉంటారు తిరగడానికి కూడా చోటు ఉండదు మూల విగ్రహం దగ్గర ఎవరు ఉండరు ఎక్కువ దేవానాం దేవహ అనికి తెలుసుకోవద్దు తెలుసుకోక ఇక్కడ తిరుగుతూ ఉంటారు ఏం చేస్తారు జగన్ నివాస జగత్తుకి నివాసము అన్నారు ఇదేమిటి జగత్తుకి నివాసం అంటే ఈ జగత్తంతా కూడా నీలోనే ఉన్నది మనకు నివాసం ఏది ఇల్లు మనం ఉండడానికి నివాసం అట్లాగే ఆ పరమాత్మను ఉండడానికి నివాసం జగత్తే కదా అసలు లెక్క ప్రకారం ఎక్కడున్నాడండి ఆ పరమాత్మ ఇక్కడంతా జగత్తులో ఉన్నాడండి అన్నాడు మనం పెద్ద పెద్ద తెలివితేటలతో బాగా చెప్పాం సమాధానం అనుకుంటాం మనం దేవుడు ఎక్కడున్నాడయ్యా అంటే జగత్తులోనే ఉన్నాడండి ఆ దేవుడు అని అంటాం జాగ్రత్తగా వినండి
ఈ ప్రపంచంలోనే ఉన్నాడు దేవుడు, మెచ్యూరిటీ కాదనలేదు. శాస్త్రం చెప్తోంది ఈ జగత్తులోనే ఉన్నాడు పరమాత్మ అంటున్నాం, అది కొంచెం మెచ్యూరిటీయే పర్వాలేదు. కానీ శాస్త్రం చెప్తోంది జగత్తులో ఈశ్వరుడు ఉండడం ఏమిటి, ఈశ్వరుడిలో జగత్తు ఉందబ్బా అని చెప్తున్నాను. పరమాత్ముడిలో జగత్తు ఉన్నది ఇక, అందుకనే ఈరేడు భువనంగల్ అని చెప్పి నోరు తెరిస్తే కృష్ణ పరమాత్మ లోకాలన్నీ ఆయన నోట్లో ఉన్నాయని చెప్పడానికి ఇది జగన్నివాస. జగత్తుకి ఈ జగత్తంతటికి ఉండడానికి నువ్వు నివాస స్థానం అని అర్థం. పాత్ ఈ కుండ ఉంది కదండి, ఈ ఘటం, ఘటం అంటే కుండ. ఈ ఘటం ఆకాశంలో ఉందా? ఇప్పుడు మనం ఏం చెప్తాం, ఘటంలో ఆకాశం ఉందని చెప్తాం. ఘటంలో ఆకాశం ఉంది, ప్రపంచం ఘటంతో పోల్చుకోండి ఇప్పుడు. ఓకే, ప్రపంచంలో దేవుడు ఉన్నాడు అంటే ఎలాంటిదంటే ఘటంలో ఆకాశం ఉంది అని చెప్పినట్లు. ఆకాశం అంటే స్కై కాదండి, మనం తెలుగు వాళ్ళు ఏమనుకుంటామంటే ఆకాశం అంటే బ్లూ స్కై అనుకుంటాం. ఆకాశం అంటే ఈ ఖాళీ ప్రదేశం అంతా ఆకాశమే, స్పేస్ అంటారు. ఇదంతా ఆకాశం, అవకాశ ప్రదాత ఆకాశ, అన్ని ఉండడానికి అవకాశాన్ని ఏదైతే ఇస్తుందో అది ఆకాశం. ఆకాశం ఆకాశం అంటుంటాం ఏమిటండి, ఆకాశం అంటే ఎందుకు వచ్చింది ఆ పేరు అంటే అవకాశ ప్రదాత ఆకాశం. ఆసమంతా కాశ్యతే ఇది ఆకాశ డెరివేషన్. ఆసమంతా అంతటా వ్యాపించి ఉన్నది ఆకాశం. అవకాశ ప్రదాత అన్నిటి ఉండడానికి అవకాశం ఇచ్చేటటువంటిది ఆకాశం కదా. మనం అందరం ఉండడానికి అవకాశం ఇస్తున్నది ఎవరు? ఆకాశం. ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఆకాశం ఈ కుండలో ఉంది అన్నాం, బాగానే ఉంది. అసలు ఆకాశం కుండలో ఉండడం కాదు, కుండ ఆకాశంలో ఉందయ్యా. ఈ కుండకి ఆధారం ఎవరండి? ఇప్పుడు కుండకి ఆధారం ఆకాశం, ఆకాశంలో ఉంది కుండ. కుండలో ఆకాశం ఉంది అంటే ఎట్లాంటిదంటే దేవుడు ఈ ప్రపంచంలో ఉన్నాడు అనడం. కొంచెం వేదాంతం చదివిన తర్వాత ఏం చెప్తాం, ప్రపంచంలో దేవుడు ఉండడం కాదు, దేవుడే, దేవుడిలో ఈ ప్రపంచం ఉంది అన్నారు. ఇంకొంచెం వేదాంతానికి వెళ్తే అసలు దేవుళ్ళో ప్రపంచం ఉండడం ఏమిటి, ప్రపంచమే లేదు దేవుడే ఉన్నాడు అంటాం. వెరీ ఇంట్రెస్టింగ్, అర్థమైందా? ఇప్పుడు అది జగన్నివాస అంటే ఇంత ఉంది ఆ ఒక్క మాటలో. జగన్నివాస తర్వాత అసత్ సత్ త్వం తత్ అక్షరం తత్ పరం. నీవు ఇక్కడ త్వం అసత్ సత్ త్వం అప్లై సప్లై చేసుకోవాలి, మనం చేర్చుకోవాలి. నీవు సత్ అసత్, సత్ అసత్ అంటే అసత్ అంటే అమూర్త ప్రపంచం అని అర్థం, కంటికి కనపడనటువంటి ప్రపంచం, అవ్యక్తం, అవ్యక్తమైన ప్రపంచం అసత్. సత్ అంటే మూర్త ప్రపంచం, కంటికి కనపడేటటువంటి ప్రపంచం. దీని మీద బృహదారణ్యకోపనిషత్తులు ఒక అధ్యాయమే ఉంది, ఒక బ్రాహ్మణం, మూర్తామూర్త బ్రాహ్మణం అని పేరు దానికి. చదువుతాం తెలుగులో, చదువుతాం తర్వాత చిన్నగా. బ్రహ్మసూత్రం దాకా వెళ్ళాలి, ఇప్పుడే జర్నీ స్టార్ట్ అయింది, ఇది లాంగ్ జర్నీ. అసత్ సత్, సత్ అంటే ఏమిటి, ఇఫెక్ట్ అంటారు, కార్యం అంటారు, కంటికి కనపడేటటువంటిది, వ్యక్తమైనటువంటిది, ఇదంతా కూడా కార్యప్రపంచం. అసత్ అంటే కంటికి కనపడనటువంటిది, అవ్యక్తమైనటువంటిది, అమూర్త ప్రపంచం. త్వం తత్ అక్షరం అంటే ఏమిటి, అసత్ సత్ అంటే ఏమిటి, ఈ కనపడుతున్నటువంటి వానికి కనపడనటువంటి వానికి అన్నిటికీ కూడా నువ్వు విలక్షణుడివి అన్నారు, అది అర్థం అక్కడ. యు ఆర్ ద ట్రాన్సెండెంట్ ఆఫ్ దిస్ విజిబుల్ అండ్ ఇన్విజిబుల్ అన్నారు, అంటే తురీయ ఆత్మ అని అర్థం. కారణమూ కాదు కార్యమూ కాదు, కారణంలాగా కనపడుతున్నావు. ఈ కార్యము కారణము అన్నీ నీవే. అదేవిధంగా కారణం కార్యం అన్నిటికీ మించిన వాడి నువ్వు అని అర్థం. తం తత్ అక్షరం అంటే అక్షరం అంటే ఏంటి? నక్షరతి అక్షరం, నక్షరతి అక్షరం, ఏదైతే నశించదో అది అక్షరం, ఏదైతే నశించదో, ఇంపెరిషబుల్ అంటాం. క్షరం అంటే నశించేది అంటే ఏమిటి? ఇక్కడ అర్థం ఎలా ట్రాన్స్లేట్ చేసుకోవాలి? టైమ్లెస్ అని అర్థం. ఏది నశిస్తుందండి? కాలంలో పరిచ్ఛిన్నమైపోయేది, కాలమే నశింపజేస్తుంది. కాలం అంటే ఏమిటి? టైం ప్రిన్సిపల్. ఒక మాసం అయిపోయింది, ఒక వారం అయిపోయింది, ఒక మాసం అయిపోయింది, మాసం కాలం ఇవన్నీ నెలలన్నీ ఏమిటండి? కాలమే కదా. సంవత్సరం అంటే కాలమే కదా. కాలం గడిచిపోతున్నది అంటే ఏమిటి? క్షీణించిపోతున్నది అని అర్థం. కాలగర్భంలో కలిసిపోతున్నావు అంటే ఏమిటి? కాలం అనే గర్భం ఉందండి ఎక్కడ కలిసిపోవడానికి. కాలగర్భంలో కలిసిపోతున్నాడు అంటే ఏమిటి? క్షీణించిపోతున్నాడు అని. ఈ పరమాత్మ కాలానికి అతీతుడు అని అర్థం. అంటే క్షరం లేదు కాబట్టి టైమ్లెస్ అని అర్థం. కాల అతీతుడు అని, టైమ్లెస్ ప్రిన్సిపల్. యత్ పరం అంటే, యత్ పరం అంటే మూల కారణం. దేశ కాలానికి అతీతుడైనటువంటి మూల కారణం నీవు. మరి కృష్ణ పరమాత్మకు కూడా ఆయన ద్వారకలో పుట్టాడే కదండి, దేశ పరిచ్ఛిన్నత ఉంది కదా. రాముల వారు అయోధ్యలో పుట్టాడు కదా, మరి ఆయనకి దేశ పరిచ్ఛిన్నత ఉంది కదా. నవమి రోజు అంటారు ఈయన, అష్టమి రోజు అంటారు ఆయన్ని. అప్పుడు కాల పరిచ్ఛేదం కూడా ఉంది కదా. అంటే కాలం లిమిటేషన్ అన్నమాట. కాల దాని ఆ పరమాత్ముని కాలము నియమనం చేస్తుంది కదా. మరి ఆ కృష్ణ పరమాత్మని రాముణ్ణి కూడా అంటే, ఇక్కడ మనం మాట్లాడే పరమాత్మ నిర్గుణం బ్రహ్మ. ఇక్కడ మనం చెప్పే పరమాత్మ కాలానికి దేశానికి అతీతుడు అంటే అవతార పురుషుణ్ణి తీసుకోకూడదు. ఆ అవతార పురుషుల్లో ఉన్నటువంటి ఏదైతే సత్యం ఉన్నదో, పరమసత్యం ఆత్మస్వరూపం చైతన్యం ఇక్కడ. యత్ పరం అంటే, పరం అంటే ఏమిటి? బియాండ్ అని అర్థం. బియాండ్ అంటే ఏమిటి? వేరైనటువంటి, విలక్షణమైనటువంటి, కాలానికి దేశానికి అతీతుడివి నువ్వు అన్నారు. పరమాత్మ కాలానికి దేశానికి అతీతుడు అయితే ఆ పరమాత్మ స్వరూపమైన మనం, ఆత్మస్వరూపం నేను కాలానికి అతీతుడినా కాదా? అందరం అక్కడ ఆగిపోతాం. ఆయన కాలానికి అతీతుడండి, దేశానికి అతీతుడంటే నువ్వేమిటయ్యా అన్న. నేనా అండి? ఎందుకంటే మనం అంటే శరీరంగా తీసుకుంటాం మనం, అందుకని దుఃఖపడుతుంటాం. మృత్యు అంటే భయపడతాం. చూసారా, మృత్యువు కాలం. నేను ఆత్మస్వరూపంగా నేను గ్రహిస్తే, నన్ను నేను ఆత్మస్వరూపంగా గ్రహిస్తే కాల పరిచ్ఛిన్నత ఉందా నాకు? కాల కాలహ అన్నాడు. ఎందుకంటే పరమాత్ముడు సృష్టి చేయడానికి ముందు దేశము కాలం లేదు. ఎప్పుడైతే సృష్టి అని ఆరంభమైందో అప్పుడు కాలం దేశం వచ్చింది. చూసారా, సృష్టి జరిగినప్పుడే దేశం కాలం కూడా వచ్చింది, పరిమితి వచ్చింది. అంటే సృష్టికి పూర్వం దేశం కాలం లేవు. అంటే ఏమిటి? పరమాత్ముడు దేశ కాలాలకి అతీతుడు అని అర్థం. తర్వాత శ్లోకం. అందుకని ఈ నక్షత్ర శాస్త్రం, ఖగోళ శాస్త్రం, భూగోళ శాస్త్రం, ఈ శాస్త్రాలన్నీ చదువుతారు సార్ జనం. ఎంటమాలజీయా, కీటక శాస్త్రము, ఎంటమాలజీ ఏమిటోటో, మాలజీ మాలజీ ఆలజీ అన్ని చదువుతున్నారు, జూవాలజీ బయాలజీ అన్ని. అసలు విషయం తెలుసుకోరు ఎవరు. అసలు విషయం అంటే అవన్నీ అపరావిద్యలు, మెటీరియలిస్టిక్ సైన్సెస్. పరావిద్య తెలుసుకుంటే ఆ విద్యలన్నీ కూసు విద్యలు అంటారు. బ్రహ్మ విద్య ముందు అవన్నీ కూసు విద్యలు అంటారు. అంటే ఏమిటి, పెద్ద కష్టమా ఏమిటి అన్నారు. చాలా తేలిక. అందుకని మనం ఇది వదిలిపెట్టి అది పట్టుకున్నారు జనం, ఆ సైన్సెస్ తెలియగల వాళ్ళు. మీలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే పరావిద్య గురించి చదువుతారు. నేను చెప్పలేదండి, శాస్త్రమే చెప్తుంది. ఎవరైతే చదువుతారో ఆ పరబ్రహ్మాని గురించి, వాళ్ళు పుణ్యాత్ములు, వాళ్ళు ఎంతో పుణ్యం చేసుకుని ఉంటే, పూర్వజన్మ సంస్కారం ఉంటే, ఎంతో జన్మల పుణ్యం ఉంటేనే ఈ యొక్క క్లాస్కి వస్తారు. అందుకని నేను అందరి స్టూడెంట్స్ ని చూస్తే నాకు అందరికి ఆనందం అంటే, ఓహో ఇంత పుణ్యాత్ములా వీళ్ళు అని అనిపిస్తుంది. అనిపించడం ఏమంటే నిజమే కదా. పరా విద్య తెలుసుకోవడానికి వచ్చారు. పరం సత్ పరం యత్ పరం సత్ సదసత్. 38వ శ్లోకం.
స్వమాని దేవః పురుషః పురాణః స్వమస్య విశ్వస్య పరం నిధానం వేత్తాసి వేద్యం చ పరం చ ధామం త్వయా తతం విశ్వమనంత రూపం.
ఇది ఒక ప్రార్థన లాంటిది ఈ శ్లోకం. అర్జునుడు ప్రార్థిస్తున్నాడు పరమాత్మని. త్వం నీవు ఆదిదేవ, ఆది కారణం అని అర్థం. ఆది అంటే మొదటి, మొదటి దేవుడివి అన్నారు. మొదటి దేవుడు అంటే రెండో దేవుడు కూడా ఉన్నాడా అండి? ఉన్నారు కదండి, బ్రహ్మదేవుడు రెండో దేవుడు. బ్రహ్మ విష్ణు మహేశ్వర వీళ్ళందరూ తర్వాత అనమాట. ఆ పరమాత్ముడే సృష్టి చేసేటప్పుడు ఆయన ఏమని పిలుస్తాం? బ్రహ్మదేవుడు అంటాం. ఆ పరమాత్ముడే స్థితి కారణం అయితే ఏమంటాం? విష్ణువు అంటాం. ఇవన్నీ బేసిక్ లెసన్స్ అండి, అడగవాకండి ఏమిటండి ఇంత కష్టం ప్రశ్నని. ఆ పరమాత్ముడే లయింప చేస్తూ ఉంటే ఏమంటాం? శివుడు అంటాం. కాబట్టి ఆ పరమాత్ముడిని ఆదిదేవుడు అంటాం. ఆ తర్వాత వచ్చినటువంటి అవతారాలన్నింటినీ కూడా సెకండరీ అన్నారు, రెండవ దేవతలు అన్నమాట. మనం పూజించే వాళ్ళందరూ ఎవరు? ఆ పరమాత్ముడే రాముడి రూపంలో పూజిస్తాం, ఆ ఆదిదేవుణ్ణే కృష్ణుడి రూపంలో పూజిస్తాం, ఆ ఆదిదేవుణ్ణే వినాయకుడి రూపంలో పూజిస్తాం, ఆ ఆదిదేవుణ్ణే అన్ని రూపాల్లో పూజిస్తాం అన్నారు. అందుకని హిందువులకి ఎన్ని దేవుళ్ళు అండి? ఇప్పుడు ఎవరన్నా అడిగితే సమాధానం చెప్పాలండి. ఎన్ని దేవుళ్ళు అంటే 33 అన్నట్టారు తమిళ వాళ్ళు. 33 కోట్ల దేవతలు ఉన్నారండి మాకు అన్నాడు. అందుకే మీ రిలీజియన్లో కన్ఫ్యూషన్ అంటారు వాళ్ళు. ఎందుకంటే మనంతా కన్ఫ్యూజ్డ్ కదా, కన్ఫ్యూజ్ అయిపోయినాం. ఒక ఆయన వచ్చి కొత్తగా యోగా క్లాస్కి వస్తున్నాడు, పెద్ద ఆయన 70 ఉంటాయేమో. క్లాస్కి వచ్చి మొదటి రోజే ప్రశ్న ఏమండి, తమిళంలోనే ఇంగ్లీష్లో అడుగుతున్నాడు, అన్ని దేవుళ్ళు సమానమేనంటారా? ఏ దేవుడైనా పూజించొచ్చా? ఏదో ఆ దేవుడు గొప్ప అంటారు, ఈ దేవుడు గొప్ప కాదంటారు, ఏదైనా పూజించు. వెరీ ఇన్నోసెంట్లీ ఇది ఆస్కింగ్. ఎంత అమాయకంగా అడుగుతున్నాడంటే పర్వాలేదు. ఒకసారి అడిగితే పర్వాలేదు, మళ్ళీ 3వ క్లాస్లో కూడా అడిగాడు, 2వ క్లాస్లో అడిగాడు. అంటే మనిషిలో ఎంత భయం ఉందో చూసారా? ఏ దేవుణ్ణి పూజించాలి, ఒక దేవుడు గొప్ప, అందరూ ఒకటే అంటారా? మళ్ళీ ఇది వాంట్ వెరిఫై. ఎంత వయసు వారు, చిన్నపిల్లవాడైతే అనుకోవచ్చు, 70-80 మధ్యలో ఉంటాడండి వయసు. ఏం చెప్పాలి చూడండి, మనిషిలో ఎంత అజ్ఞానంలో ఉన్నామో మనం చూడండి. ఎందుకంటే ఈ దేశంలో పుట్టి, ఇటువంటి సంస్కృతిలో పుట్టి, ఆ చిన్న విషయాన్ని కూడా మనం తెలుసుకోలేకపోయినామంటే ఏమిటి అర్థం? ఈ చిన్న పొట్ట కోసం ఆఫీసుకు వెళ్ళి పరిగెత్తి పరిగెత్తి పొద్దున్నే సాయంత్రం దాకా, సాయంత్రం వచ్చి ఒక సినిమా చూసి, ఒక టీవీ చూసి, న్యూస్ చూసి నిద్రపోతాడు. ఇది ఒక లైఫ్ అండి. 70-60 తర్వాత రిటైర్ అయిపోయి వచ్చి 70 కావండి అందరు మేము ఒకటేనంటారా అంటాడు, అడుగుతాడు. బాధ వేస్తుంది అనమాట. ఇటువంటి దేశంలో పుట్టి ఇటువంటి చిన్న ప్రశ్న అడుగుతున్నాడే ఒక వ్యక్తి. అంటే ఎత్తుడు ఎటు ఉన్నదో చూడండి, దేశం ఎట్లా ఉందో, ప్రజలు ఎలా ఉన్నారో ఊహించండి మీరు. అందుకనే విదేశీయులు, విదేశీ మతస్థులు ఆ అవతల మతాల వాళ్ళు వచ్చి మన మతాన్ని మన ధర్మాన్ని ఎందుకు పడగొడుతున్నారంటే మన యొక్క బలహీనత, మన యొక్క అజ్ఞానం, మన ధర్మాన్ని గురించి. ఎందుకు మారుస్తాడు లేకపోతే? ఎందుకు కన్వర్ట్ చేస్తాడు? 10 రూపాయలు చూపించి ఒక మతాన్ని మారుస్తాడా మనిషిని? అది వాళ్ల తప్పు కాదు, మన సమాజంలో ఉన్నటువంటి వ్యక్తుల తప్పు. అందుకని మనం గనక ఈ ధర్మాన్ని గురించి తెలుసుకుంటే, ఎంతమంది దేవుళ్ళు అన్నారు హిందూయిజంలో అంటే, ఒకడే దేవుడు 33 కోట్ల రూపాలతో నామాలతో పూజిస్తామని చెప్పాలి ప్రతి హిందువు చెప్పగలగాలి. చెప్పిన రోజు కన్వర్షన్ అన్న మాట ఉన్నది ఈ దేశంలో. మతం మార్పిడి అనేటువంటిది ఉండదు. ఏమండి, చేస్తే చేసుకునివ్వండి, మతం మార్పిడి, అందరు దేవుళ్ళు సమానమే కదా. ఈయన పెద్ద సహృదయుడు, అందరు దేవుళ్ళు సమానమే కదా, మతం మార్చుకుంటే మార్చుకొనివ్వండి, ఏముంది, తప్పే ఉంది. మతం మార్చుకొని బాబు పర్వాలేదు, మతం మార్చుకొని దేశాన్ని మొత్తాన్ని ఆక్రమించాలని చూస్తే, నిన్ను నీ దేవుణ్ణి పూజించుకోకుండా కూడా చేస్తాడు నీ సోదరుడే. నీ ప్రక్కవాడే క్రిస్టియన్గా మారి నిన్ను రాముణ్ణి పూజించుకోకుండా చేస్తాడు, ఇష్టపడతావా? ఇప్పుడు ఒక చోట అలాగే మా స్టూడెంట్ ఒక ఫ్లాట్ కొని చెప్పానా ఒకసారి, చెప్పింది చెప్తుంటాను ఒక్కొక్కసారి వినండి. పల్సర్ వాటంలో చీప్ బ్రాస్ ఫ్లాట్స్ అండి, సొఫిస్టికేటెడ్ ఫ్లాట్స్ కొని, అందరూ బ్రాహ్మణులందరూ ఉన్నారు, చాలామంది హిందువులందరూ ఉన్నారు, వాళ్ళందరూ కొంచెం సత్సంగం లాగా పెట్టుకుందాం, విష్ణు సహస్రనామం చదవడం ఇట్లాంటివన్నీ పెట్టుకుందాం అని చెప్పి ప్లాన్ వేసుకుంటూ ఉంటే అక్కడున్న ముస్లింస్ని అటాక్ చేశారు. మీరు కనుక అట్లా పెడితే, క్రిస్టియన్స్ ఉన్నారు ఆ ఫ్లాట్స్లో, చాలా ఫ్లాట్స్ అన్నమాట, క్రిస్టియన్స్ ఉన్నారు ముస్లింస్ ఉన్నారు, వాళ్ళందరున్నారు, మీరు కనుక స్టార్ట్ చేస్తే మేము కూడా చర్చి పెట్టుకుంటాం ఇక్కడ అన్నారు, మేము కూడా మసీదు పెట్టుకుంటాం అన్నారు. వీళ్ళు నోరు మూసుకున్నారు. ఇప్పుడు మసీదు పెట్టుకున్న వాళ్ళు అల్లాహో అక్బర్ అన్నాడంటే ఇంకంతే, పరిగెత్తిపోవాలి ఫ్లాట్స్లో నుంచి. వాళ్ళు ఉన్నది ఎంతమంది? వీళ్ళు కనుక 30 మంది 40 మంది అంటే వాళ్ళు 5 ఉన్నారు, మెజారిటీ కదండి. మెజారిటీ అయితే ఏమండి, మైనారిటీ ఏమిటి? మేము ప్రార్థన చేసుకోవాలి కదా. ఇప్పుడు విష్ణు సహస్రనామ స్టార్ట్ చేశారు, అది ఎలా జరుగుతుందో చెప్పలేము, ఎంతవరకు జరుగుతుందో. అందుకని దేవేశ అంటే, ఇప్పుడు ఈ విషయం ఎందుకు వచ్చిందంటే, ఇక్కడ పరమాత్ముడు దేవేశ అంటే ఏమిటి, దేవతలకు ఈశ్వరుడు పరమాత్ముడు ఒక్కడే, ఈ విషయం మనం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. అందుకని కొంచెం వివరించి చెప్పడం జరుగుతుందన్నమాట. దేవేశ, మనకు ఎన్నో దేవుళ్ళు లేరండి, ఉన్నది ఒక్కడే దేవుడు, అనేక రూపాల్లో పూజిస్తాం, తప్పేమీ లేదు. ఓకే, ఇంకా కొన్ని రూపాలు వస్తే కొత్తవి కూడా పెట్టుకుంటాం. మన్నేడు సూపర్ మార్కెట్ కామధేను కదా, దేవేశ పురుషః, ఇవన్నీ ఆ యొక్క పరమాత్ముడి యొక్క లక్షణాలు అన్నమాట. పురుషః అంటే పూరయతి సర్వం, పురు అంటే శరీరం, సహ అంటే నివసించేవాడు అని అర్థం, పు అంటే శరీరం, సహ అంటే నివసించేవాడు, ఈ శరీరంలో నివసించేవాడు అని అర్థం. పరమాత్మ ఉన్నాడా లేదా ఈ శరీరంలో? ఉన్నాడని అంటున్నారండి. ఓకే, ఉన్నాడని అంటున్నారు కదా, ఉన్నాడు పురుష. అందుకని ఉత్తమ పురుష, పురుషోత్తమ యోగం అన్నారు. సరపురుష, అక్షర పురుష, ఈయన పురుషోత్తమ అన్నారు పురుష. తర్వాత పురాణ, పురాణ అంటే ఏమిటి? రామాయణం భారతం పురాణం అని చెప్పకూడదు, భాగవత పురాణం, కూర్మ పురాణం, మత్స్య పురాణం. ఇక్కడ పురాణ అంటే ఏమిటి? చాలా పాత, పాతకంటే పాతకంటే మరీ నెగిటివ్గా ఉంటుంది, చాలా కాలం నుంచి అంటే ఏనిషెంట్ అని అర్థం, సనాతనం అని అర్థం పురాణం. పురా అపి నవః పురాణ, ఆయన మొదటి వాడు కదండి పురాణం, ఎప్పుడో లాంగ్ లాంగ్ ఏదో పురాణం అంటే పురాతన కాలంది అంటాం చూసారా, నాట్ మోడర్న్, పురాతనం పురాణ. అందుకే కదండి ఇప్పుడు చదువుతున్నాం ఆయన గురించి, పురా అపి నవహ. నవహ అంటే ఏంటి? నూతనం. నూతనానికి ఆపోజిట్ ఏమిటి తెలుగులో? ప్రాచీనం. నూతనానికి ప్రాచీనం. తెలుగు అందరికీ తగరారే ఇక్కడ, కొంచెం కొంచెం తెలుసు. నేనేమో 15-20 ఏళ్ళు అయ్యి వచ్చి కొంచెం కొంచెం మర్చిపోయినాను తెలుగు. ఐఎమ్ రివైవింగ్ మై తెలుగు నౌ. ప్రాచీనం అని అర్థం. పురాణ అంటే ప్రాచీనుడు అని అర్థం. ప్రాచీనుడు అంటే ఏమిటి? పురాతనమైనటువంటి ప్రాచీనమైనప్పటికీ కూడా ఎప్పుడూ కూడా నూతనంగానే అందరికీ తెలుసుకోవాలనిపించేటటువంటి విషయం ఆయన. తెలుసుకుంటున్నామా లేదా ఇప్పుడు ఆత్మ గురించి? ఆత్మ గురించి చెప్పండి, ఆత్మ గురించి చెప్పండి అంటారు కదా. పురాణ పురుష అస్య విశ్వస్య త్వం పరమం నిధానం. రెండో లైన్లో అస్య విశ్వస్య, ఈ యొక్క విశ్వానికి, ఈ ప్రపంచానికి, ఈ జగత్తుకి. విశ్వస్ అంటే భారతదేశం మాత్రమే తీసుకోకూడదండి, 7 కాంటినెంట్స్, భూమండలం మొత్తం తీసుకోవాలి. భూమండలం మాత్రమే కాదు, అన్ని గోళాలు తీసుకోవాలి. బ్రహ్మాండం మొత్తం, హోల్ యూనివర్స్. విశ్వం అంటే బ్రహ్మాండం అని అర్థం. ఈ దేశానికే కాదు, మిగతా దేశాలకు మాత్రమే కాదు, ప్రపంచం మొత్తానికి, అన్ని గోళాలకి. బ్రహ్మాండం మొత్తానికి విశ్వస్య, అస్య విశ్వస్య త్వం, నీవు పరం నిధానం. పరం నిధానం అంటే ఆశ్రయం. ఈ బ్రహ్మాండం అంతా ఉండడానికి నీవు ఆశ్రయం. నీకు బ్రహ్మాండం ఆశ్రయమా, బ్రహ్మాండం నీకు ఆశ్రయమా? ఆశ్రయం అంటే షెల్టర్. ఆశ్రయం అంటే సపోర్టర్, షెల్టర్ అంటారు. ఆశ్రయం అంటే ఏమిటి? ఎక్కడైతే మనం తలదాచుకుంటామో అది మనకు ఆశ్రయం. మనం ఈ యొక్క రూఫ్ కింద తలదాచుకుంటున్నాం ఇప్పుడు ఇక్కడ, కాబట్టి మనకి ఈ హాల్ ఆశ్రయం. అలాగే పరమాత్ముడు ఉండడానికి ఈ జగత్తు ఆశ్రయమా, జగత్తు ఉండడానికి పరమాత్ముడు ఆశ్రయమా? ఇందాక చెప్పినటువంటిదే. ఏం చెప్పాను ఇందాక? జగన్నివాసకి ఇది సేమ్ అనమాట. నిధానం అంటే నిధీయతే అస్మిన్, నిధీయతే అస్మిన్ జగత్ సర్వం. నీలో ఈ జగత్తంతా కూడా ఇమిడి ఉన్నది అని అర్థం. ఏమండి ఈ జగత్తంతా ఆయనలో ఇమిడి ఉండడం అంటే ఏమిటి? ఒక పాత్రలో పిండి పోసి ఆ పిండి అంతా కూడా పాత్రలో ఉన్నట్లుగానా? కొంచెం ఉపనిషత్తు దగ్గర వెళ్ళాలి ఇక్కడ. ఎలా అంటే జగత్తు నీలో ఉన్నదంటే ఏంటి? చైతన్య రూపంగా నువ్వు అంతటా వ్యాపించి ఉన్నావు. ఈ కార్యప్రపంచం అంతా కూడా ఎక్కడో లేదు, చైతన్యమైనటువంటి ఆత్మస్వరూపం నీలోనే ఉన్నది అని చెప్పడం అన్నమాట. అంటే ఏమిటి? నీ మీద ఆధారపడి ఉన్నది. ఈ కుండ దేని మీద ఆధారపడి ఉందండి? కుండ కుండగా ఉండడానికి ఈ కుండను వదిలిపెట్టను. ఓకే, అర్థం చేసుకోవడానికి ఈ కుండ అనేటువంటిది కుండగా ఉండడానికి దేని మీద ఆధారపడి ఉంది? మట్టి. కాబట్టి కుండకి మట్టి ఆధారం. మట్టికి కుండ ఆధారమా, కుండకి మట్టి ఆధారం అండి? కుండకి మట్టి ఆధారం. లేదు లేదు స్వామిని, మట్టికి కుండ ఆధారం అన్నారనుకోండి. కుండ లేకపోయినా, కుండ రూపము పేరు లేకపోయినా మట్టి ఉంటుంది కదా. మట్టి లేకుండా కుండ ఉండదు. కాబట్టి ఏది లేకుండా ఏది ఉండలేదు అది తక్కువ. ఎప్పుడు ఆ నామరూపం అనేటువంటిది నిజంగా లేదు. అసలు కుండ లేదండి ఇక్కడ బాబు, ఉన్నది మట్టేనండి అన్నాడు. కాబట్టి మట్టి ఆధారం కుండకి. నిజంగా మాట్లాడితే అసలు కుండ లేదు, ఉన్నది మట్టే అన్నాడు. కుండ బాగా అర్థమైందండి. ఇప్పుడు జగత్తు, జగత్తు కూడా అంతే. ఈ పరమాత్మలోనే ఈ జగత్తంతా ఉన్నది. నామరూపాలు అంటే ఈ నామరూపాలకి ఆ పరమాత్మ బ్రహ్మం ఆశ్రయం గనక, ఈ నామరూపాలు మనం చూస్తున్నటువంటివన్నీ కూడా ఆ బ్రహ్మం లేకుండా ఉండలేవు. కాబట్టి మనం చూస్తున్నవన్నీ ఏమిటి? బ్రహ్మమే. బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే. పాట బాగుందండి అన్నాడు. ఆ పాటలో ఆ ఒక్క లైన్ అర్థం కావాలంటే ఇంత చదవాలండి భగవద్గీత. అంద నానాహాని పాడుతూనే ఉన్నారు. బ్రహ్మమొక్కటే అంటే ఏమిటి, ఈ జగత్తు నామరూపం అంతా లేదు అసలు, దానికి ఆధారం ఈ పరమాత్ముడే, బ్రహ్మమే చైతన్యం కాన్షియస్నెస్. ఆ బ్రహ్మమే ఉన్నాడు గాని ఈ నామరూపాలన్నీ కూడా నిజంగా లేవు. ఎట్లాగైతే కుండ అనేది నిజంగా లేదో, కుండ లేదంటారా స్వామిని, నిజంగా మట్టి కాకుండా కుండ అనేటువంటిది వేరే లేదు, ఉన్నది మట్టే కానీ కుండ రూపంలో కనపడుతున్నది. కాబట్టి ఇప్పుడు మనందరం ఏమిటి, బ్రహ్మమే కుండ రూపంలో అంటే మనిషి రూపంలో ఉన్నాం, జంతువుల రూపంలో, పక్షుల రూపంలో, కీటకాల రూపంలో ఉన్నాం. ఇదండి వేదాంతం. ఇది అర్థమైతే అన్ని అర్థమైతాయి. అంత ఉంది ఆ వార్తలో. నిధానం త్వం పరం నిధానం, సుప్రీం అబోర్డ్ ఆఫ్ దిస్ హోల్ క్రియేషన్ అంటే చైతన్యం మీదనే ఈ జగత్తంతా ఆధారపడి ఉన్నది అని అర్థం. కాబట్టి నేను ఈ నామరూపం నేను నేను అనుకుంటున్నది దేని మీద ఆధారపడిందండి, ఆత్మ చైతన్యం. ఇప్పుడు ఏది దేని మీద ఆధారపడి ఉందో అది ముఖ్యమా, ఆధారం ఇస్తున్నటువంటిది ముఖ్యమా? ఈ శరీరం నామరూపం ఉండడానికి ఆధారం ఇస్తున్నది ఆత్మ. ఆ ఆత్మ ముఖ్యమా? ఏ ఆత్మ మూలంగానైతే ఈ శరీరం నామ రూపం ఉన్నాయో అది ముఖ్యమా చెప్పండి. ఇప్పుడు వేరే ఓటేస్తారు, మా పార్టీయా మీ పార్టీయా, ఆత్మకి ఓటేస్తారా మోక్షం, శరీరానికి ఓటేస్తారా మళ్ళీ పునరపి జననం పునరపి మరణం, నిర్ణయించుకోండి. యు హ్యావ్ లాట్ ఆఫ్ టైం, ఈ జన్మంతా ఉంది కదా, ఈ జన్మ లోపల అలా నిర్ణయించుకుంటే మోక్షం వచ్చేస్తుంది అనమాట. అందుకే కాబట్టి కోర్ట్ ఈజ్ ఇన్ అవర్ బాల్ ఈజ్ ఇన్ అవర్ కోర్ట్ బాల్ ఈజ్ ఇన్ అవర్ కోర్ట్ అంటే మోక్షం కావాలా మళ్ళీ జన్మ కావాలి. జన్మ లేనటువంటి నేను ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవడమే మోక్షం, అది మన ఇష్టం. ఇప్పుడు బాల్ ఎటు వేసుకుంటారో వేసుకోండి. పరం నిధానం అంతేకాదు, త్వం వేత్త అసి వేద్యం చ. వేత్త అంటే ఏమిటి, తెలుసుకునేవాడివి నువ్వే, తెలుసుకునేవాడివి. తెలుసుకునేదేమిటి, తెలుసుకునేవాడు సబ్జెక్ట్ అండి, కర్త. తెలుసుకునేటువంటిది కర్మ, వస్తువు, ఆబ్జెక్ట్. తెలుసుకునేవాడివి నువ్వే, తెలుసుకోబడుతున్న వస్తువు కూడా నువ్వే. ఎందుకండి, హయ్యెస్ట్ ఫిలాసఫీ. నేనెప్పుడు ఇంతగా అంటే విశ్వరూప సందర్శనం చెప్తున్నాము, చెప్పంగా చెప్పంగా అందులో ఇంకా వేదాంతం ఇంత ఉంది అని చెప్పేటువంటిది విపులంగా చెప్పాలనిపిస్తుంది అనమాట. వేత్త అంటే నోవర్, తెలుసుకునేవాడు. తెలుసుకునేవాడు ఎవరండి, చైతన్యం ఆత్మస్వరూపం పరమాత్ముడు తెలుసుకుంటున్నాడు. తెలుసుకోబడే వస్తువు ఇవన్నీ ఇప్పుడు ఏం చెప్పాం, ఇంతకు ముందు ఏం చెప్పాం, తెలుసుకోబడే ఈ ప్రపంచంలో వస్తువులన్నీ కూడా వాటి యొక్క నిజస్వరూపం ఏంటి, బ్రహ్మము పరమాత్మ. కాబట్టి వాటన్నిటి స్వరూపం పరమాత్ముడే, బ్రహ్మమే. కాబట్టి తెలుసుకునేవాడు పరమాత్ముడే, తెలుసుకోబడుతున్నది కూడా పరమాత్మ. వేద్యం అంటారు దాన్ని, ఇది వేద్యం. ఐఎమ్ వేత్త, నేను పాటను తెలుసుకుంటున్నానండి, ఈ పాట నాకు తెలుసు అన్నారు కదా, నేను తెలుసుకునేవాడిని, తెలుసుకునే వస్తువు పాట. అదేవిధంగా పరమాత్ముడే ఈ యొక్క విశ్వాన్ని తెలుసుకునేవాడు కూడా. ఏమండి పరమాత్ముడు అక్కడ కూర్చొని తెలుసుకుంటున్నాడా అండి అన్న, ఇప్పుడే కదండి చిత్రం విశ్వరూపం అంటే అన్ని రూపాలు పరమాత్ముడివే, మనందరం తెలుసుకుంటున్నామా లేదా? కాబట్టి తెలుసుకునేవాడు ఎవరు ఇప్పుడు, పరమాత్మ. దేన్ని తెలుసుకుంటున్నాడు, ఆత్మను తెలుసుకుంటున్నాడు. పరమాత్మ పరమాత్మ తెలుసుకుంటున్నాడు. ఏమిటండి స్వామిని మీరు చెప్పేది మీకు ఏమైనా అర్థం అవుతుందా అని అనిపిస్తుంది మీకు. అంటే ఇంతకు ముందు ఏం చెప్పామమ్మా, అంతా పరమాత్మనే ఉన్నాడు వివిధ రూపాల్లో అని చెప్పాం. అర్థమైందా, ఉన్న రూపాలన్నీ పరమాత్ముడే, బ్రహ్మమే. తర్వాత ఇప్పుడు ఏం చెప్తున్నారు, తెలుసుకునేవాడివి నువ్వే, తెలుసుకోబడుతున్నది నువ్వే. ఏమిటండి ఇది అసలు, తెలుసుకునేవాడివి నువ్వే, తెలుసుకోబడుతున్నది నువ్వే అంటే ఎలా అర్థం చేసుకోవాలి? ఆ పరమాత్ముడే అంతటా వ్యాపించి ఉన్నాడు, ఇక్కడ వ్యాపించి ఉన్నాడు. నేను తెలుసుకుంటున్నాను అంటే ఏమిటి అర్థం? ఇక్కడ చైతన్యం ఈ శరీరం ద్వారా గ్రహిస్తున్నది, అవన్నీ కూడా పరమాత్మ స్వరూపులు అవడం వల్ల తెలుసుకుంటున్నది ఏమిటండి? పరమాత్మ. వేత్త త్వమసి, వేద్యం అపి త్వమసి. కాబట్టి తెలుసుకునేవాడు, తెలుసుకునేబడేది కూడా బ్రహ్మం కంటే వేరు కాదు. ఇప్పుడు బ్రహ్మం ఒక్కటే అని పాడాలంటే ఇప్పుడు పాడాలండి, ఈ శ్లోకం చదివిన తర్వాత పాడాలి, దానికి అర్థం ఉంటుంది, లేకపోతే లిప్ మూమెంట్. వేత్త అసి, ఆలోచించి చూడండి. టెక్నికల్ పేరు చెప్పాలంటే పారిభాషిక పదాలు, తెలుసుకోబడే వస్తువుని ప్రమేయం అంటాం, తెలుసుకునేవాడు ప్రమాత అంటాం. తెలుసుకునేవాడు ప్రమాత, తెలుసుకోబడేది ప్రమేయం. ఈ రెండు మాటలు ముఖ్యం, గుర్తుపెట్టుకోండి, నోట్ చేసుకోవాలి. చాలా ఆసనంగా యూజ్ చేస్తుంటాం ఈ వేదాంతంలో. ప్రమాత నేను, తెలుసుకునేవాడిని ప్రమేయం, తెలుసుకోబడేది ఆబ్జెక్ట్. ప్రమాత అంటే సబ్జెక్ట్, ప్రమేయం అంటే ఆబ్జెక్ట్. ఈ ప్రమాత ప్రమేయం అనేటువంటిది దేనివల్ల వచ్చినాయండి? ఈ నామరూపాలు ఉండడమే కదా కారణం. ఈ నామరూపాలే లేవనుకోండి, అప్పుడు నేను ప్రమాతనవుతానా ప్రమేయం అవుతుందా? కాబట్టి నిజమైన స్వరూపం నాది ఏమిటి? ప్రమాత కాదు, ప్రమేయము కాదు. ఇది కొంచెం హయ్యెస్ట్ స్టెప్. ప్రమాత ప్రమేయ విలక్షణ అహమసి అస్మి తురీయ ఆత్మ. ప్రమాత ఎప్పుడండి? ప్రమాత నోవర్ అనేది ఎప్పుడు వస్తుందండి? తెలుసుకోవలసి ఉన్నప్పుడు వస్తుంది. తెలుసుకోబడేది ఉన్నది అని తెలియడానికి తెలుసుకునేవాడు ఉండాలి కదండి. తెలుసుకునేబడే వస్తువు పరమాత్ముడే అని, తెలుసుకోబడేవాడు పరమాత్ముడే. ఈ నామరూపాలు ఉన్నంతసేపే కదా. ఈ నామరూపాలు లేవనుకోండి, చైతన్యం నేను ప్రమాతగాను ఉండను, ప్రమేయంగాను ఉండను, చైతన్యంగా ఉంటాను అంతే. కాబట్టి నేను ప్రమాత ప్రమేయాలకి యాక్చువల్గా అతీతుణ్ణి అన్నారు. వేరు ఊరు రూపాలు ఉండడం వల్ల ప్రమాత ప్రమేయం అని పెట్టుకుంటున్నామండి. తెలుసుకునేవాడు ఆత్మే, తెలుసుకోబడేది ఆత్మే. అసలు తెలుసుకోవడం తెలుసుకోవాలని రూపాలు ఉండబట్టే కదండి, లేకపోతే అవసరం లేదు. వేత్త అసి, వేద్యం అసి, పరమం విశ్వం తతం. పరంధామ, పరంధామ అంటే ఏమిటి? నీవు ఈ తెలుసుకునేదానికి, తెలుసుకోబడేదానికంతటికీ కూడా నువ్వు స్థానం అని అర్థం. అబోడ్ అంటే ప్రమాతలో కూడా చైతన్యం ఉంది, ప్రమేయంలో కూడా ఏముంది చెప్పండి. కొంచెం ఆన్సర్ చెప్తే ఏదైనా నాకు కూడా కొంచెం ఉత్సాహం వస్తుంది. అంత చైతన్యం అని చెప్పాం కదండి, తెలుసుకునేవాడు చైతన్యమే, తెలుసుకోబడేది చైతన్యమే, ఆత్మస్వరూపం బ్రహ్మం చెప్పిన తర్వాత ఈ తెలుసుకునేవాడికి, తెలుసుకోబడే వస్తువుకి, ఈ రెండు ఇద్దరికి అసలు మూలం ఏమిటి? ఉండడానికి ఆధారం ఏమిటి? అబోడ్ ఏమిటి? బ్రహ్మమే, ఆత్మస్వరూపమే. పరంధామ అని అర్థం. ఆయన పేరు పరంధామయ్యండి అంటారు. ఏమిటయ్యా బాబు పరంధామయ్య అంటే అర్థం చెప్పు అంటే, పరంధాముడు అండి ఆ పరమాత్ముడు అండి అంటాడు. ఇప్పుడు అర్థమైందా? పరంధామయ్య అంటే పేరు ఎందుకు పెట్టారు పాపం పెద్దవాళ్ళు? ఇప్పుడు లేవులేండి ఆ పేర్లు. పరంధామయ్య అనే పేరు చాలా రేర్, ఎక్కడ వింటున్నావు? ఎప్పుడో నేను చిన్నప్పుడు మా ఊళ్ళో ఉన్నప్పుడు గ్రామాల్లో వినేవాడు, పరంధామయ్య అని ఒక పేరు ఉండేది. ఆ పరంధామయ్య ఈ పరంధామ, పరంధామ నీవే అబోడ్ అంటారు. అబోడ్ అంటే ఏమిటి? ఉండడానికి స్థానం. ప్రమాత నీలోనే ఉన్నాడు, ప్రమేయము నీలోనే ఉంది, ఆత్మ చైతన్యానికి నువ్వు అన్నారు. విశ్వం తతం త్వయా, నీ చేత ఈ విశ్వం అంతా వ్యాపింపబడి ఉన్నది అన్నారు. త్వయా అంటే నీ చేత, విశ్వం తతం అంటే ఈ విశ్వం అంతా కూడా నీ చేత వ్యాపింపబడి ఉన్నది. నీ చేత వ్యాపింపబడి ఉన్నదంటే ఏమిటి? ఇప్పుడు ఈ డెస్క్ ఈ కవర్ చేత వ్యాపింపబడి ఉన్నదండి. ఈ డెస్క్ ఈ కవర్ చేత వ్యాపింపబడి ఉంది. అదేవిధంగా ఈ పరమాత్మ చేత ఈ సృష్టి అంతా వ్యాపింపబడి ఉన్నదంటే ఏమిటి? సూత్రాత్మగా అందరిలో ఉన్నాడు అని అర్థం. ఆత్మ 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 మనందరమేమో పూసల్లాంటి వాళ్ళం, అంతటా వ్యాపించి ఉన్నాడు ఆత్మస్వరూపంగా చైతన్య రూపంగా కాన్షియస్నెస్ ఎంటిటీ. విశ్వం తతం వివిధం ప్రత్యయం గమ్యం విశ్వం. దీనికి విశ్వం విష్ణుర్వ షట్కారో ఎక్కడ సహస్రనామంలో మొదటి నామం ఏమిటండి? విశ్వం. ఎందుకు ఆయనకి విశ్వం అని పేరు? అంత ఆయన అదివే విశ్వం అంటే ఏమిటి? వివిధం ప్రత్యయ గమ్యం. అన్నిటినీ అనేక రకాల్లో చూడటానికి మనకు సాధ్యమవుతున్నది కాబట్టి ఆయన విశ్వం అన్నారు. విశ్వం అంతా ఆయనే విశ్వం. తతం త్వయా అనంతరూప. అనంతరూప అంటే అంతము లేనటువంటి రూపాలు కలిగిన వాడా అని అర్థం. మన రూపాలన్నీ ఆయనవే కదండి. ఏమండి మన రూపాలన్నీ ఆయనవే అనడం బెటరా? నేనే అది కొంచెం హయ్యెస్ట్. మన రూపాలన్నీ ఆయనవే ఓకే. నిజంగా అన్ని రూపాలు ఒకటే. అసలు నేనే అన్ని రూపాల్లో ఉన్నాను. ఎందుకండి? జీవాత్మే పరమాత్మ కనుక. జీవాత్మ పరమాత్మే కనుక నేను జీవాత్మని పరమాత్మని నేనే పరమాత్మని అన్ని రూపాల్లో ఉన్నాను అని చెప్పగలగాలి. అది బ్రహ్మనిష్టత్వం. మనమేం చెప్తున్నాం? ఆయన తెలుసు తమిళంలో చెప్తాంటే ఆయన చిన్న ఆళ్ళు ఆయన పెరుం ఆళ్ళు అన్నా. పెరుమాళ్ళు అంటే ఏమిటి? పెరుమాళ్ళు అంటే పెరుమాళ్ళు పెద్ద ఆళ్ళు అనమాట. నేను చిన్న ఆళ్ళు. జ్ఞానం వచ్చిన తర్వాత అహం బ్రహ్మాస్మి అని చెప్పిన తర్వాత నేనే ఆత్మస్వరూపాన్ని అన్ని రూపాల్లో ఉన్నాను అని చెప్పగలగాలి. బయట వాళ్ళకి కాదండి, మనకు మనం చెప్పుకోవాలి. అది జ్ఞాన నిష్ఠ అంటే అనంత రూప త్వయా ఇదం తతం విశ్వం అనంత రూప. తర్వాత శ్లోకం 39
వాయుర్యమోగ్ని వరుణ శశాంక ప్రజాపతి స్వం ప్రపితామహస్య నమో నమస్తేస్తు సహస్రకృత్వః పునశ్చ భూయోపి నమో నమస్తే.
ఇప్పుడు నమస్కారం చేస్తున్నాడు. ఇంత వర్ణన చేసిన తర్వాత మనకే అనిపిస్తున్నది కదా నమస్కారం చేద్దామని. అర్జునుడికి ఎంత ఆనందంగా ఉండి ఉండాలి ఆ విశ్వరూపాన్ని చూసి. అంతా నువ్వే కదయ్యా, చైతన్య రూపం నువ్వు, అన్ని రూపాల్లో అన్ని పేర్లతో కనపడుతున్నావు. పురాణాలు రామాయణం భారతం భాగవతాలు విని కూడా ఈ వార్త చెప్పచ్చు. అంతా పరమాత్ముడేనండి, ఆయనే వ్యాపించి ఉన్నాడు అంతా. ఇంతతో ఆగిపోతారు పురాణాల్లో. కానీ వేదాంతానికి వస్తే తాను విడిగా ఉన్నాడు మనిషి, ఇండివిజువలిటీ అని వదిలేస్తాడు. అంతా ఆయనేనండి, అంతా ఆయనేనన్నావు నువ్వెవరు? నేను ఆయన భక్తుండండి అంటాడు. పురాణాల వరకు చదివితే నేను ఆయన భక్తుండి అంటాడు. ఆయన దాసుణ్ణి, ఇంకా ఆయన సేవకుండండి. వేదాంతానికి వస్తే ఏం చెప్తాం? హనుమంతుడు వారు ఏం చెప్పారు? దేహ బుద్ధ్యాతు దాసోహం జీవబుద్ధ్యాత్వదంశక ఆత్మబుద్ధ్యాత్వమేవాహం ఇది మే నిశ్చితామతి. రామా, దేహబుద్ధితో నేను నీకు దాసుణ్ణి. మనకు కూడా దేహబుద్ధి ఉన్నంత వరకు దాసులమేనండి భగవంతుడికి. ఆ భక్తుడు రాశాడుగా దాసోహం దాసోహం దాసుంటే ఒక అద్వైతి పోయి సోహం అని దా కొట్టేశాడు. కొట్టేస్తే ఈ నెక్స్ట్ రోజు ఇతను పోయి సదాసోహం అన్నాడు. దాసదాసోహమని ఆయన రాస్తే ఈయన పోయి సదా సదా సోహం అన్నాడు. ఎప్పటికీ ఎప్పటికీ నేను ఆయనే నేను. ఈ కథ అర్థం లేకాలేదా మీకు? ఒక అతను గోడ మీద రాశాడు, భక్తుడు, సగుణ భక్తుడు, ద్వైతి, దాసోహం, నేను ఆ పరమాత్ముడికి దాసుణ్ణి అని రాశాడు. మీలాంటి వేదాంతం క్లాసుకి వచ్చి ఆయన ఏం చేశాడంటే, ఊరికి ఉండకుండా, ఊరికి ఉండొచ్చు కదా, నువ్వు దాసుడు ఏమిటి, నువ్వు ఎప్పటికీ ఆయనే, ఆ స్వరూపమే నువ్వు, సదా సోహం అని రాశాడు. సా ఒకటి చేర్చాడండి దా పక్కన. సదా సోహం అంటే అంటే ఎప్పుడూ నువ్వు సహా అహం అని చెప్పాలి, ఎప్పుడూ నేను ఆ బ్రహ్మస్వరూపాన్ని. ఈ ద్వైత భక్తుడు ఊరికే ఉండకుండా నేను ఆయన ఎట్లవుతానండి, ఈశ్వరుడు ఈశ్వరుడే, నేను నేనే అని చెప్పి ఈయన ఏం చేశాడు, ఇంకొక దా రాశాడు పక్కన, సాగి పక్కన ఇంకొక దా రాస్తే ఏమైంది, దాస దాసోహం. మొదట దాసోహం ఉంది, ఈయన వచ్చి సా చేర్చాడు, సదాసోహం అయింది అద్వైతి. ద్వైతి వచ్చాడు, దా చేర్చాడు, ఏమైంది, దాస దాసోహం. నెక్స్ట్ డే అద్వైతి వచ్చాడు, మళ్ళీ సా చేర్చాడు, సదా సదాసోహం అన్నాడు. ద్వైతి ఊరుకుంటాడా, ఆయన వచ్చాడు మళ్ళీ నెక్స్ట్ డే, దాస దాస దాసోహం అన్నాడు. వాళ్ళిద్దరు ఇంక రాసుకుంటూనే పోతారు, గోడలుండి నిండిపోతాయి. అంటే ఒకడికేమో సేవుడిగా ఉండడమే ఇష్టం, ఒకడికేమో ఎప్పుడు ఆత్మా నేనని చెప్పుకోవడం ఇష్టం అద్వైతికి. సరి, త్వం వాయు యమ అగ్ని వరుణ శశాంక ప్రజాపతి ప్రపితామహ అన్నాడు. ఆయన పరమాత్మ నువ్వే వాయువి అన్నారు. ఈ వాయువు ఇప్పుడు మనం తగులుతుంది ఒంటికి. చెన్నో మిత్రశం వరుణ చెన్నో భవత్పర్యమా చెన్న ఇంద్రో బృహస్పతి చెన్నో విష్ణురుక్తమ నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి. కాబట్టి వాయువు నువ్వే, అగ్ని నువ్వే, వరుణ జలము నువ్వే, శశాంక చంద్రుడివి నువ్వే, ప్రజాపతి ఆ ప్రజాపతి బ్రహ్మాజీ ఆయన నువ్వే, ప్రపితామహ ద గ్రేట్ గ్రాండ్ ఫాదర్. ప్రపితామహ అంటే ఏమిటి, బ్రహ్మాజీ మనకందరికీ తాత అవుతాడు కదా, తాత తాతకు తాత ముత్తాత అని అంటారు. ప్రపితామహ అంటే ఆది మూలం నువ్వు అని అర్థం. ప్రపితామహ నువ్వే. సహస్రకృత్వ వేల రూపాలతో నువ్వు ఉన్నావు. అటువంటి నువ్వుకు ఎన్ని నమస్కారాలు చేయాలి, ఒకటే, నేను కూడా వేల నమస్కారాలు చేస్తాను నీకు అన్నాడు. వేల వేల నమస్కారాలు. సహస్రకృత్వ నమః నమః తే అస్తు, నేను నీకు నమస్కారాలు చేస్తున్నాను, నమః నమః మళ్ళీ మళ్ళీ చేస్తున్నాను, పునః పునః భూయః, ఎంత చేసినా తరివి తీరడం లేదు, మనం కూడా చేస్తున్నా కదా నమస్తే అందున్నాం, అది భక్తిని చూపించడం అన్నమాట. ఒకటికి పదిసార్లు, వచ్చిన తర్వాత చేస్తారు, కూర్చున్న తర్వాత చేస్తారు, మాట్లాడేటప్పుడు చేస్తారు నమస్కారం, ఎందుకంటే అంత ఆనందం అన్నమాట. అందుకని అర్జునుడు కూడా ఆనందం ఎక్కువైపోయి ఎక్స్ట్రా ఎక్స్ట్రా నమస్కారాలు చేస్తున్నాడు, సాల్యూటేషన్స్ అన్నమాట రకరకాలుగా. 40వ శ్లోకం.
నమః పురస్తాథద పృష్ఠతస్తే నమోస్తు తే సర్వత ఏవ సర్వా అనంత వీర్యమిత విక్రమస్వం సర్వం సమాప్నోషి తతోసి సర్వః.
హై పిచ్ చదివినట్టున్నారు, కొంచెం పాడటం అలవాటు వల్ల అప్పుడప్పుడు హై పిచ్ వస్తూ ఉంటుంది. మూడో లైన్లో అనంత వీర్య దీర్ఘం ఉంది, నేను శాస్త్రగా చదివినట్టున్నాను. నమః పురస్తాద్, ఏమండి ఎక్కడైనా నమస్కారం చేస్తాడు ఆయనకి, ఒక రూపం అయితే ముందు నమస్కారం చేయొచ్చు, విశ్వం అంతా ఆయనే అయినప్పుడు పురస్తాద్ మీ రూపానికి ముందు ఒక నమస్కారం ఆయన. పృష్ఠత వెనక ఒక నమస్కారం, ఎందుకంటే అంతటా ఆయనే కదా, వెనక ఒక నమస్కారం. అందుకని మన ప్రదక్షిణం చేసేటప్పుడు వెనక నమస్కారం చేస్తాం, చూసారా? ఎందుకు వెనక నమస్కారం చేయడం? ఆయన అడగదండి తిరిగి ఉన్నాడు, ఎందుకు ఇక్కడ నమస్కారం చేస్తామంటే చూపించడం అనమాట. మనసులో ఆయన అంతటా ఉన్నాడు, ఇటు కూడా చూసుకునే ఉంటాడు అనే ఉద్దేశంతో నమస్కారం చేస్తాం. అర్థమైందే? బొమ్మ ఉండడానికి అటు తిరిగి ఉండొచ్చు, కానీ ఇటు కూడా ఉంటాడు పరమాత్ముడు అనే భావన. అందుకని పురస్తాత్ ముందు ఒక నమస్కారం అంటే ఇన్ ఫ్రంట్ అనమాట. పురస్తాత్ అంటే ముందు. అథ అంతేకాకుండా తే పృష్ఠత అపి నమః వెనకాలన్నమాట. ఎందుకంటే వెనకాల అనేది కూడా ఆయనే కదా ఉన్నాడు, అక్కడ మంత్రం చదువుతున్నాడు ఆయన, ఆయనే కదా, ఆ స్వరూపమే కదా. పృష్ఠత నమస్తు సర్వత ఏవ, ఇంకా మరి కుడివైపు ఎడం చేతి వైపు ఇవన్నీ ఎందుకు గొడవ? శ్లోకాలను చెప్తూ పోవాల్సి వస్తుంది మళ్ళీ. ఈశాన్యం దిక్కు ఈ దిక్కు వద్దు, అంతటా నువ్వేనాయన, అన్ని అన్నిటికీ అన్ని దిక్కులకి నమస్కారం అన్నాడు. అడిగిపోయినాడు అర్జునుడు. సర్వం సర్వత ఏవ అంటే అన్ని దిక్కులకు ఉన్నటువంటి నీకు నేను నమస్కారం చేస్తున్నాను. సర్వత్వం సర్వం సర్వ హే సర్వ, ఇది విష్ణు సహస్రనామంలో ఒక నామం. సర్వ శర్వ శివస్థాణు సర్వ శర్వ, సర్వం అనేటువంటిది సర్వనామం. అన్ని నామాలు ఆయనవే కాబట్టి సర్వనామం ఆయన పేరు. అర్థమైందా? సర్వ హే సర్వ త్వం అనంత వీర్యం అమిత విక్రమ, అనంత వీర్యం అంతము లేనటువంటి పరాక్రమం కలిగినటువంటి వాడివి నువ్వు అని అర్థం. ఇప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి జీవరాశుల పరాక్రమం అంతా ఒక చోట పెడితే అది ఎవరికి చెందుతుందండి? పరమాత్ముడికి చెందుతుంది. అప్పుడు ఆ పరమాత్ముడి చెందుతుంది అంటే ఏమిటి అర్థం? అనంతమమా లేదా? ఇప్పుడు మందంతా కూడా అంతం, కాసేపు మాట్లాడితే గొంతు నొప్పి వస్తుంది, కాసేపు రాసి చేయి నొప్పి వస్తుంది, కాసేపు చూస్తే కళ్ళు తుడుచుకుంటాం, కాసేపు అటు ఇటు చూస్తే కళ్ళ మెడకాయ నొప్పి వస్తుంది. మనంతా అంత వీర్యం, మన పరాక్రమాలు బలమంతా కూడా లిమిటెడ్ అనమాట, పరిమితం. అందరి యొక్క ఈ ప్రపంచంలో ఉన్నటువంటి జీవరాశులన్నిటి యొక్క శక్తిని ఒకచోట పెడితే ఎంత శక్తి అండి? అనంతం. కాబట్టి ఆ పరమాత్ముడే అంతా కాబట్టి, సర్వం కాబట్టి, ఆ సర్వశక్తి అంతా కూడా ఆయనదే కాబట్టి అనంత వీర్యం. కరెక్టా కదా? పర్ఫెక్ట్లీ రైట్ అని చెప్పండి, టోటలీ రైట్. అనంత వీర్యం అమిత విక్రమ, అమితం అంటే మితం లేనటువంటి, విక్రమం అంటే పరాక్రమం, ఖరేజ్ అనమాట, ధైర్యం అనమాట, ధైర్యశాలి. మనకంతా కొంచెం కొంచెం ధైర్యం, మన ధైర్యాలన్నీ ఒకదోట పెడితే అమితం, అమిత పరాక్రమం, అమిత విక్రమం. సమాప్నోషి సర్వం, నువ్వే అంతటా వ్యాపించి ఉన్నావు. తతః సర్వ అసి, కాబట్టి నువ్వే అంతా. అంతారామమయం ఈ జగమంతారామమయం, అంతా బ్రహ్మమయం, సర్వం బ్రహ్మమయం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.